శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం 40వ శ్లోకం. అజ్ఞస్య అప్రదానస్య సంశయాత్మన వినశ్యతి. నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మన. అనువాదము తాత్పర్యం కృష్ణకృపా శ్రీమూర్తి అభయచరణారే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదకి అనువాదం. శాస్త్రములను శంకించు అజ్ఞానులు, శ్రద్ధ రహితులు భాగవత జ్ఞానాన్ని పొందదాలక పతనాన్ని పొందుదురు. సంశయాత్ములైన వారికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం లేదు. చెప్పండి. శాస్త్రాలను శంకించు అజ్ఞానులు, మరి శ్రద్ధారహితులు భగవద్జ్ఞానాన్ని పొందదాలక పతనాన్ని పొందుదురు. సంశయాత్ములైన వారికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖము లేదు. తాత్పర్యం, అధికారికము ప్రామాణికము శాస్త్రములన్నింటిలో భగవద్గీత శ్రేష్టమైనది. జంతు ప్రాయులైన మనుషులకు శాస్త్రములందు శ్రద్ధ కానీ జ్ఞానము కానీ ఉండదు. కొందరికి అట్టి శాస్త్రములేడ కొంత జ్ఞానం ఉన్నా సందర్భోచితముగా కొన్ని విషయాల్ని ఉదాహరించగలిగిన పూర్తి విశ్వాసం ఉండదు. మరికొందరు భగవద్గీత వంటి గ్రంథములు కదా శ్రద్ధను కలిగి ఉన్నా దేవదేవుడైన కృష్ణుని విశ్వసించుటందు కానీ ఆరాధించుట కానీ చేయరు. అట్టి శ్రద్ధాహీనులు కృష్ణ భక్తి ఎందు నిలవగలక పత్రము పొందుదురు. శ్రద్ధాహీనులు సంశయాత్ములైన వారు పురోభివృద్ధిని పొందదాలరు. దైవమునందు అతని వచనమునందు శ్రద్ధ లేని వారు ఇహపరముల్లో శుభాన్ని పడేయదాలరు. కనుక ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమాల్ని పాటించో జ్ఞానస్థాయికి ఎదుగువలను. కేవలము అట్టి జ్ఞానమే ఆధ్యాత్మిక అవగాహన దివ్యస్థితికి చేరుట్లో వారికి తోడ్పడగలదు. అనగా సందేహస్తులకు ఆధ్యాత్మిక రంగమునందు స్థానము లేదు. ప్రతి ఒక్కరూ పరంపరానుగతంగా వచ్చిన ఆచార్యుల అడుగుదాడలను అనుసరించి విజయాన్ని సాధించాలి. తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతయః స్వయం రూప కదామయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీమంతాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శాస్త్రములను శంకించు అజ్ఞానులు మరియు శ్రద్ధారహితులు భగవత జ్ఞానాన్ని పొందదాలక పతనాన్ని పొందుదురు. సంశయాత్ములైన వారికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖము లేదు. तो ये फ्लो कर लो मन भगवंत तरचाले मन परशोधन पनीरा मन कलना पनीरा మన తెలివితేటలు పనికిరావు లోక జ్ఞానంలో మనకు ఉండేటువంటి అంటే మనం సంసారపరంగా బాగా చదువుకుని వాళ్ళే ఉండొచ్చు ఎండి ఎంటెక్ ఎంబీఏ కానీ ఇవేవి భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగపడవు. మన చదువులు కానీ మన తెలివితేటలు కానీ మన కల్పనలు మన పరిశోధనలు మన సమావేశాలు అంటే వంద మంది కూర్చొని అందరి అంటే థింక్ ట్యాంక్ అందరూ చోటు చేరి వాళ్ళంతా కూడా పూలింగ్ ఆల్ దర్ ఇంటెలిజెన్స్ వాళ్ళ తెలివితేటలన్నీ మేళవించి ఏదైనా సమస్య ఉన్నప్పుడు వెంటనే ఒక మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలని కలిపి వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి కానీ ఇంతమంది తెలివితేటలు కలిపినా కూడా వాళ్ళకి భగవంతుని గురించి తెలుసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ శ్లోకంలో భగవంతుడు స్పష్టం చేస్తుంది, భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే శాస్త్రాలు తప్ప వేరే మార్గం ఏం లేదు, నో అదర్ వే. ఏదో మనం గురువు దగ్గరికి వెళ్తే మనకి గురువు ఉపదేశం మనకి జ్ఞానం కలుగుతుందనుకుంటే ఒక రకంగా అది కరెక్టే, మరొక రకంగా చూస్తే తప్పు. ఏదో ఒక గురువు దగ్గరికి వెళ్ళి నాకు కూడా గురువు అన్నాడు కాబట్టి నాకు విషయాలు తెలుస్తాయి, నాట్ కరెక్ట్. ఏదో గురువు కాదు మనకు కాదు, కృష్ణుడి యొక్క ప్రతినిధి భగవంతుడు భాగవతుడు, కృష్ణ భగవానుడు కృష్ణ భక్తుడు, కృష్ణుడు భగవంతుడు కృష్ణ భక్తుడు భాగవతుడు. అటు కృష్ణుడి గురించి కృష్ణ భక్తులు చెప్పగలరు, ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని శాస్త్రాల ఆధారంగా. కృష్ణ భక్తులు అంటే ఎప్పుడైనా కూడా ప్రభుపాద ఎవరిని ఆయనతో భగవంతుడు అనే విషయాన్ని సృష్టి ప్రారంభం నుంచి రకరకాలుగా మనుషులు చర్చిస్తూ వచ్చారు. మన శాస్త్రాల్లోనే సత్శాస్త్రాలు. సత్శాస్త్రాలు అంటే దానిలో కర్మమీమాంస, పతంజలి యోగ శాస్త్రం, రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. మనకి ముఖ్యమైనటువంటి భగవంతుని గురించి ఎన్నో సిద్ధాంతీకరించిన వాళ్ళు, చార్వాకుడు, కపిలుడు, పతంజలి, వ్యాసుడు, జైమిని ఋషి, గౌతముడు, కానడ, రకరకాలు అందరూ కూడా శాస్త్రాలు అధ్యయనం చేశారు. కానీ వాళ్ళందరూ పద్ధతుల శాస్త్రాలని తెలుసుకోలేదు. కానీ మనకి శాస్త్రాలని శంకించడం అంటే అసలు చదవం. చార్వాకుడు ఆయన చార్వాకుడు చెప్పిన సిద్ధాంతం ఏంటి, ఈ శాస్త్రాలు ఆత్మ, దేవుడు, పరలోకం, ముక్తి ఇవన్నీ ఎవడు చూశాడు? మనం ఎదుర్కొండ ఉండేటువంటిది మనం ఆ రోజుల్లో ఎంత పాప పనులు చేసేవాళ్ళు కదా, పాడి పనులు, మాంసాహారం, సారాయి. ఆ రోజుల్లో నాస్తికుడైనా కూడా సారాయి తాగడం, మాంసాహారం. వాడు చార్వాకుడు అన్నాడు, ఈ దేవుడు, ఆత్మ, ఆనందం, ముక్తి ఇవన్నీ ఎవరు చూశారు? మనకి తెలిసింది చక్కగా శుద్ధ దేశీ గీతో మనం బాగా వాడి పప్పు అన్నం రుచిగా మనం ఆ ధర్మం ఈ ధర్మం అని టైం పాడు చేసుకునే వేస్ట్. దొరికినటువంటి అవకాశాన్ని మనం భౌతిక భోగాల కోసం, దాని చార్వాక సిద్ధాంతం అంటారు. అదేవిధంగా మిగతా సిద్ధాంతాలు కూడా మీకు తెలుసు. కపిలుడి సాంఖ్య శాస్త్రం జ్ఞానం ఆధారంగా వీళ్ళందరూ కూడా శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళే. కానీ వాళ్ళందరూ రకరకాల, అంటే వాళ్ళకి శాస్త్రాలంటే శ్రద్ధ లేదు, వాళ్ళకి కావాల్సింది. ఈ రోజుల్లో కూడా అందరూ శాస్త్రాలు చదివి వాళ్ళకి నచ్చినవి తీసుకోవడం, మీకు నచ్చినటువంటి పక్కన పెట్టడం. గాంధీ గారు కానీ భగవద్గీత చదివినటువంటి వాళ్ళు ఎవరు లేరు. గాంధీ గారు చదివాడు, రాధాకృష్ణ చదివాడు, వివేకానంద చదివాడు, రమణ మహర్షి చదివాడు. కానీ వాళ్ళందరినీ మనం కృష్ణ భక్తులుగా ప్రసిద్ధి పొందినట్లు మనం వినం కదా. కృష్ణ భక్తుల పేర్లు అంటే గాంధీ, వివేకానంద పేర్లు ఎవరు? కృష్ణ భక్తులు అనగానే ఏం పేర్లు గుర్తొస్తాయి మనకి? కృష్ణ భక్తులు అనగానే మనకి పాండవులు, ప్రహ్లాదులు, ఈ రోజుల్లో మీరాబాయి, లేదా ఆయనవాడు సూర్దాసు, ఇట్లా మనకి వీళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో పేరు పోసిన వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వాళ్ళు. కానీ వాళ్ళెవరు కృష్ణ భక్తిని మాత్రం స్వీకరించలేదు భగవద్గీత చదివి. ప్రభుపాద చెబుతారు భగవద్గీత చదివి కృష్ణుడిని స్వీకరించబడడం అంటే మనం గొడ్డుపోయినటువంటి ఆవు ఆవు పాలైనట్లయితే మనం ఆవును పోషించి పెట్టుకుని ప్రయోజనమే ఉంది. ఆవును పెట్టుకున్నాడు దాని నుంచి మనకి పాలు కావాల. జీవితాంతం మనం ఆవును పోషించి మనకి పాలు సౌకర్యం లేకపోతే ప్రయోజనమేది? అంటే మనం భగవద్గీతను తలకిందులు కదది కింద మీద పడుతుంది. కృష్ణుడిని స్వీకరించకపోతే లాభం బెస్ట్. అదే రకంగా ప్రాణం లేనటువంటి మనిషి ప్రాణం పోయిన తర్వాత ఓఎం అయ్యన్ పెద్ద సైంటిస్టు, ఈయన కోటీశ్వరుడు, ఈయన ఎంతో పలుకుబడి ఉన్నవాడు, ఈయన ఎంతో అందగాడు, బట్ ప్రాణం పోయిన తర్వాత ఏం ప్రయోజనం? భగవద్గీత నుంచి కృష్ణుని తీసేసినట్టయితే అసలు భగవద్గీత ప్రయోజనమే పోయినట్లు లెక్క. వీళ్ళు అంటే శ్రద్ధారహితులు, వాడు తీసుకోవాల్సింది తీసుకోవద్దు అసలైంది. దాని అంటే కృష్ణుని వాడుకోవడం. మనం భగవద్గీత తీసుకుని కృష్ణుణ్ణి తిరస్కరించినట్లయితే, కృష్ణుని ఇచ్చినటువంటి భగవద్గీతను మనం తీసుకుని కృష్ణుని తీసి పారేసి మనం ఎట్లా గొప్పవాళ్ళు కావాలి భగవద్గీత భగవద్గీతను వాడుకోవడం. కానీ ఆ రకంగా మనం అమాయకమైన ప్రజల మీద గొప్పవాళ్ళుగా మనం చలమణిగవచ్చు. పామర జనం అంతా కూడా మనం గొప్పవాళ్ళు అనొచ్చు. కానీ శాస్త్రజ్ఞానం ఉండేవాళ్ళు కానీ భగవంతుడి దృష్టిలో కానీ వాళ్ళకి ఎలాంటి స్థానం లేదు కదా. అందుకే అప్పుడప్పుడు కొంతమంది వచ్చి స్వామి మీ మందిరంలో మేము కూడా వచ్చి ప్రవచనం ఇవ్వచ్చా? దీన్ని వ్యాసాసనం అంటారు, వ్యాస్ గద్ది. కూర్చుని ఆసనం అని ఏమంటారు? వ్యాస్ గద్ది, వ్యాసాసనం కదా. దీని మీద కూర్చోడానికి చూడడానికి ఎవరైనా కూడా క్వశ్చన్ తెచ్చుకుని కూర్చోవచ్చు, ఒక క్వశ్చన్ ఎవరైనా కూడా కొనుక్కుని కూర్చోవచ్చు. కానీ ఈ వైష్ణవ యొక్క స్థానంలో, వైష్ణవ యొక్క మందిరంలో అక్కడ ఎవరు పడితే వాళ్ళు కూర్చుని ప్రవచనం ఇవ్వడానికి కదా, ఇవ్వడానికి వాళ్ళకి పర్మిషన్ ఉండదు. నేను మమ్మల్ని ఒకటి రెండు మూడు సార్లు అడిగారు, నేను చాలా గొప్ప హనుమంతుడి భక్తుడు, వెనకాల మేము ప్రోగ్రామ్ మేము ఆయన మీ మందిరానికి పిలిచి మీ జనాన్ని అందరినీ పోగు చేసి వాళ్ళకు ప్రవచనాన్ని ఇప్పించండి అని స్క్రీనింగ్ సెన్సారింగ్ అంటారు కదా ఫిలింలో కూడా. మరి వాడు అతిగా పోయి ఫిలింలో అశ్లీలమైనటువంటి అది చూపిస్తుంటే జనాలంతా చెడిపోతారు. దాన్ని సెన్సార్ స్క్రీనింగ్ దాని తర్వాత దాన్ని రిలీజ్ చేస్తారు కదా. అదే రకంగా ఇది భాగవత ధర్మం చాలా సూక్ష్మమైనటువంటి, లోతైనటువంటి, అతి గొప్పదైనటువంటి జ్ఞానం. నాట్ ఎక్స్పెక్టెడ్. ప్రతి మనిషి కూడా దీన్ని అర్థం చేసుకున్నాడు దీని ప్రతి అతనికి నమ్మకం ఉంది. అతను ఇతరులకి కృష్ణుడి గురించి కృష్ణ భక్తి యొక్క అవసరాన్ని గురించి గట్టిగా, ఆయన కృష్ణ భక్తి కాబట్టి కూర్చోబెట్టి జనాలు కృష్ణ భక్తి నేను అనిపిస్తాను వీలు కాదు. భగవద్గీతలోని కృష్ణుడు చెబుతున్నాడు అర్జునుడికి ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, తెలియపతి గమనండి, నాకు ఒకటి తెలుస్తా రెండు తెలుస్తా అని చెప్పండి. అర్జునుడికి నలుగురు భార్యలు ఉన్నారు, ద్రౌపది, తర్వాత ఉలూచి, అర్జునుడు సుభద్ర, సుభద్ర మనం చూస్తున్నాం ఈరోజు అనగాది సుభద్ర. కృష్ణుడు పని కట్టుకుని తన చెల్లెలు సుభద్రని తన అతి సన్నిహిత మిత్రుడైనటువంటి దానికి దుర్యోధను కూడా కావాలనుకుంటాడు సుభద్రని. ఇంకా చాలామంది రాజు ఇట్లాంటి తోడేళ్ళు నక్కలేళ్ళు అందరి నుంచి కాపాడి సుభద్రని ఈయన భగవంతుడి యొక్క శక్తి ఆయన తీసుకెళ్ళి అర్జునుడు. అర్జునుడికి సుభద్రకి పుట్టినటువంటి వాడే అభిమన్యుడు కదా. తిరంగా అర్జునుడు ఆయన సన్యాసి యోగి బ్రాహ్మణుడు ఇట్లేం కాదు. అర్జునుడు సన్యాసి కాదు ఎందుకంటే ఆయనకి నలుగురు పెళ్ళాలు ఉన్నారు. అర్జునుడు యోగి కాదు, ఆయన హెడ్ ఆఫ్ ది స్టేట్ కింగ్ రాయల్. తర్వాత అర్జునుడు బ్రాహ్మణుడు కాదు, అర్జునుడు క్షత్రియుడు. ఆయన కూడా భగవద్గీతని భగవద్గీతకి పాత్రుడుగా కృష్ణుడు అర్జునుడిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే భక్తి, అర్జునుడికి కృష్ణుడు అంటే నమ్మకం ఉంది. కృష్ణుడు అంటే నమ్మకం ఉన్న వాడికి కృష్ణు యొక్క ఉపదేశాలంటే కూడా నమ్మకం ఉంటుంది. కృష్ణుడు అంటే నమ్మకం లేనప్పుడు మనం భగవద్గీత అది మనకి నచ్చింది, ఇక్కడ తపస్సు అంటున్నాడు, ఇక్కడ సత్యం అంటున్నాడు, గాంధీ గారు సత్యాన్ని పట్టుకున్నారు భగవద్గీత నుంచి. కృష్ణుడు వచ్చి పరమ సత్యం. ఈ సంసారంలో ఎన్నో ట్రూత్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎందుకు ట్రూత్, కృష్ణుడు పరమ సత్యం, భగవంతుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఇవన్నీ కూడా. ఇప్పుడు రాయి నీళ్ళలో మునగడం సత్యము కదా, మునుగుతుంది మన దగ్గర ఉంది. కానీ రాముడు వారధి కట్టేప్పుడు రాళ్ళు వేస్తుంటే రాళ్ళు తేలుతున్నాయి అంటే అది భగవంతుడి ఇష్టం. మామూలుగా సత్యం వచ్చి ఏదైనా మనం వేసినప్పుడు అదేవిధంగా మామూలుగా మనం అబద్ధం చెప్పకూడదు. కానీ యుధిష్ఠిర్ మహారాజుని భగవంతుడు అబద్ధం చెప్పన్నాడు. భగవంతుడు అబద్ధం చెప్పమంటే అదే సత్యం కదా. భగవంతుడు ఏది చెబితే అదే సత్యం అంటే లౌకిక దృష్టిలో అది అబద్ధం. కృష్ణుడు చెప్పినాడు యుధిష్ఠిర్ మహారాజుకి, నువ్వు ద్రోణాచార్యుడి పుత్రుడైనటువంటి అశ్వత్థామ ఆయన చనిపోయాడని చెప్పి చావాలా, యుద్ధంలో చావాలా, నువ్వు గట్టిగా దానివల్ల తండ్రి అయినటువంటి ద్రోణాచార్యుడు చెలించిపోతాడు, అటువంటి పరిస్థితుల్లో నువ్వు ద్రోణుడు వధించవచ్చు. ద్రోణాచార్యుడు అర్జునుడి యొక్క గురువు, కాబట్టి అర్జెంట్ కంటే కూడా ద్రోణాచార్యకి విద్యలు ఎక్కువ తెలుసు కదా. గురువుగారు అంతా ఎంత ఎంత చెప్పినాడు, ఆయన కూడా గురువుగారిది పై చేయి కాబట్టి అర్జునుడు ద్రోణాచార్యుని గెలిచే అవకాశం లేదు. అర్జునుడు ద్రోణాచార్యుని గెలవాలంటే ఒకటి ఏం చేయాలి, అబద్ధం చెప్పాలి, రెండోది అన్యాయంగా చెప్పాలి. ఆయన కొడుకు చచ్చిపోయాడు అనుకుని చాలేదు, కొడుకు చచ్చాడు ఎందుకంటే యుధిష్ఠుడు లాంటి వాడు అబద్ధం చేస్తే యుధిష్ఠుడు జీవితకాలంలో ఎప్పుడు అబద్ధాన్ని చెప్పాలి ఆయన. కాబట్టి యుధిష్ఠుడు నోటి నుంచి వచ్చేప్పటికి ద్రోణాచార్యుడు నమ్మాల్సి వస్తుంది. ఎవరి మాట అంటే యుధిష్ఠుడు వాళ్ళు ఏంటంటే పోయి ఉంటాడు నా కొడుకు చెప్పాను నెత్తిన గుడ్డేసి కూర్చున్నాను. అప్పుడు అర్జునుడి చేత నువ్వు ఇప్పుడు చంపట్టాడు, అదేంది సార్ కనీసాన్ని చెప్పాలని యుద్ధం చేస్తున్నా తయారవండి, లేదు లేదు ఆయన ఏమని పాటలు అన్నప్పుడు చంపాలి అంటే అక్కడ ఏదో అన్యాయం జరుగుతుంది, అబద్ధం జరుగుతుంది. కానీ అది ఎవరు చేయమన్నారు, అది కృష్ణుడు చేయమన్నారు కదా. కృష్ణుడు చెప్పమంటే కృష్ణుడు చెప్పిందే కరెక్ట్, భగవంతుడు ఏది చేస్తే అది వేదం అని, భగవంతుడు హింస చేయమంటే అదే అహింస, భగవంతుడు ఆయన హింసను పాటించమన్నప్పుడు మనం హింస చేయనట్లయితే మనం నిజానికి మనం ధర్మాన్ని ఉల్లంఘించినట్టు లెక్క. పాయింట్ వచ్చి భగవద్గీత శ్రద్ధతో మనం భగవద్గీత చదివేప్పుడు మనకేముండాలి, గురువు ఉండాలా. ఇది భగవద్గీతలో ఉండేటువంటిది పూర్ణ జ్ఞానము. పూర్ణ జ్ఞానాన్ని మనం మన తెలివితేటలు సాధన చేసుకునే అవకాశం లేదు. భగవద్గీత తెలుసుకోవాలంటే ముందు మనకి ఒక గురువు ఉండాలి. రెండోది ఆ గురువు కృష్ణ భక్తుడే ఉండాలి. మూడోది అతను చెబుతున్న దాన్ని మనం నమ్మి మన జీవితంలో పాటించడానికి తయారవ్వాలి, నమ్మాల. ఇది వినేసి లేచిపోతే మనకు వచ్చేది మనం జీవితంలో మనం పాటించాలి. ఒక వైష్ణవుడు చెప్పినటువంటిది మనం పాటించినట్లయితే మన ప్రగతి పదం అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే వైష్ణవుడు మన అవస్థను చూసి అక్కడి నుంచి ముందుకెళ్ళడానికి మనకి లేకపోతే మళ్ళీ నల్లగొడ్డలు వేసుకుని మధుసూదను అయిపోయింది మీ విషాద జీవితం అయిపోయింది నల్లగొడ్డలు మార్చుకుని అయ్యప్ప నల్లగొడ్డలు వేసుకో అది సరైనటువంటిది. ఎందుకంటే వాళ్ళు తప్పుడు మార్గంలో పోతున్నాయి, నల్లగొడ్డలు వేసుకుంది విషాదంతో కూడినటువంటి జీవితం వాళ్ళు ఒప్పుకుంటున్నారు సార్ మేము తప్పుడు మార్గంలో పోతున్నాం అందుకని నల్లగొడ్డలు నల్లగొడ్డలు వేసుకుని అంటే మనం అశుభాన్ని స్వీకరించినట్టు లెక్క అంతే కదా. నలుపు అనేది అశుభానికి సూచన. ఇక్కడ శాస్త్రాలని మనం శంకించామంటే డోర్ ఈజ్ క్లోజ్డ్. ఎప్పుడైతే మనం భగవద్గీత మీద మన నమ్మకాన్ని మనం పక్కన పెట్టాము, మనం ఇంకా జీవితంలో మనం ఎదిగేటువంటి అవకాశం క్లోజ్. భగవద్గీత పక్కన పెట్టే పుస్తకాలు ఎంత అండి, నథింగ్, మన తలకాయ బాగుపడే అవకాశం లేదు. రెండోది భగవద్గీత చదువుతున్నా కూడా మనకి శ్రద్ధ లేనట్లయితే అంతకంత మనం లాభం పొందొచ్చు, కానీ పూర్తి లాభం. పూర్తి లాభం అంటే కృష్ణుని తెలుసుకుని కృష్ణనామ యొక్క మహిమను తెలుసుకుని పట్టుకున్నామంటే సులభంగా కదా. జీవితంలో కృష్ణుడి సహాయాన్ని తీసుకుంటే మనం అతి సులభంగా, అందుకే ఎవరి మీద అయితే మాధవుడి కృప ఉంటుందో, మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరి యత్కృపా తమో వందే పరమానంద మాధవం, పరమానందాన్ని ఇచ్చేటువంటి మాధవుడు. ఎవరైతే నమ్ముతారు ఆశ్రయిస్తారు, వాడు నోరు పడిపోయినటువంటి మనిషి అయినా కూడా, నోరు పడిపోతే మనం చేసేది ఏముంది, కానీ దేవుడు కావాలంటే నోరు పడిపోయిన వాళ్ళు కూడా వాళ్ళు శాస్త్రాలని వల్లవేయగలుగుతారు. మనకి డౌట్ ఉండకూడదు. భగవంతుడు కావాలంటే మూగవాడు మాట్లాడగలడు, మాట్లాడలేడే. మనకి మూగతనాన్ని ఇచ్చింది భగవంతుడు, మూగతనాన్ని పోగొట్టాలంటే భగవంతుడు పోగొట్టగలడు. ధ్రువుడు, ధ్రువుడు వయసు ఎంత? 5 ఏళ్ళు 6 ఏళ్ళు, ఆయనకేం తెలియదు. ఒక ఓం నమో భగవతే వాసుదేవ మంత్రం తప్ప ధ్రువుడికి ఇంకేం తెలియదు. అంటే చిన్నపిల్ల కలిగేం తెలుస్తుంది, అది అర్థం చేసుకునే వయసు కూడా కాదు. కానీ గురువు నారదులు లాంటి గురువుని పొంది నారదులు చేస్తాడు, నువ్వు ఈ ఓం నమో భగవతే వాసుదేవ. ధ్రువుడు 6 నెలలు తిరిగే లోపల ఆయన గరుడ నారాయణుడి సాక్షాత్కారాన్ని పొందుతాడు. అంతేకాకుండా భగవంతుడిని చూసేప్పటికి ధ్రువుడికి పూర్తిగా, ఆత్మకి పూర్తిగా చెప్పలేనటువంటి ఆనందం కలుగుతుంది ఆత్మకి భగవంతుడి దర్శనం కలిగితే. కానీ ధ్రువుడు తన ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలి ఆయన తెలియటలా. అప్పుడు నేను పిల్లవాడు, ఆయనకేదో దివ్య అనుభూతి కలుగుతుంది, దాన్ని ఆయనకే అంతే రాదు, ఎలా చెప్పాలా. అట్లా ప్రహ్లాదు కూడా అప్పుడు భగవంతుడు అంతర్యామి, ఈ ధ్రువుడు నన్ను దర్శించుకున్నప్పుడు అది ఏదైనా అద్భుతమైన ఘటన మనం చూసినప్పుడు దాన్ని మనం పలు శబ్దాల్లో వర్ణిస్తూ ఉంటాం. ఏదైనా విచిత్రమైన అద్భుతమైనటువంటి మనం చెప్పగలిగినటువంటి ఎన్నుకున్నటువంటి శబ్దాలు మనం చెబుతూ ఉంటాం. అంటే ధ్రువుడు భగవంతుడు దర్శనం చేస్తున్నప్పుడు ఆయనకి ఆ భగవంతుడి రూపము, ఆ భగవంతుడి దర్హాసము, భగవంతుడి పరిధానాలు, ఆయన కలుగుతున్నటువంటి ఆనందాతిరేకం, ఆయనకేదో చెప్పాలని చెప్పి ఆయనకేం తెలియదు అంత భాష అంత అయిపోయింది. భగవంతుడు ఏం చేస్తాడు, భగవంతుడు చతుర్భుజ నారాయణుడిగా వచ్చినాడు, ఆయన శంఖ చక్ర గదా పద్మాలు ధరించుకున్నాడు, తన శంఖంతో నారాయణుడు ధ్రువుడి తల మీద తాకుతాడు. ఇప్పుడు భాగవతంలో చదువుతాం ధ్రువ చరిత్ర 9వ స్కందంలో, భాగవత యొక్క 9వ స్కందంలో ధ్రువ మహారాజ్ జీవితం అంతా ఉంటుంది. అట్లా ధ్రువుడి చరిత్ర అంతా కూడా వస్తుంది, ఎన్నో అధ్యాయాల్లో వస్తుంది. 4 మంది వస్తాం, ధ్రువుడు ఎలాంటి స్థుతులు చేస్తాడు, ధ్రువుడు ఏ రకంగా ఆ శంఖం తాకంగానే అంటే ఆయనే 30 ఏళ్ళు కాలేజీలు పోయి తంటాలు పడి ఇష్ట భగవంతుడు టచ్ శంఖంతో ఆయన అటువంటి ధ్రువుడి యొక్క స్తోత్రాలని స్థుతుల్ని పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా మనం భాగవతం చదువుతూ ఉన్నాం, అన్ని మనం చదువుతాం. ఇక్కడ పాయింట్ వచ్చి ఇక్కడ శ్రద్ధ. అందుకే ఇక్కడ భగవంతుడు 12వ అధ్యాయంలో కూడా మనం రోజు పొద్దున పూట మనం 12వ అధ్యాయం చదువుతున్నాం. దానిలో ఇదే శబ్దాన్ని వాడుతూ భగవంతుడు అంటారు, అశ్రద్ధ దాన పురుష, శ్రద్ధ లేనటువంటి పురుషుడు, అశ్రద్ధ దాన పురుష ధర్మశాస్య పరంతప, అతను ధర్మం నుంచి భ్రష్డ్ అవుతాడు, అంటే అతని మానవ జీవితం పూర్తిగా నాశనం అవుతుంది. ధర్మేనహీన సమాన పశువి నారాయణ. మనిషికి పశువుకి తేడా ధర్మం. కాబట్టి ధర్మం లేనటువంటి మనిషి అతను పూర్తిగా భ్రష్డ్ అయినట్టు లెక్క. అంటే అతనికి జీవితంలో అతను ఇంకా అతనికి లక్ష్యం ఏంది, అతను సాధించేది ఏంది, ఏం లేదు అంత. అందుకే ఇక్కడ ఉన్నాడు అతని యొక్క ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అతనికి ఎలాంటి లాభం లేదు. ఈ లోకంలో లేదు, పరలోకంలో లేదు. అశ్రద్ధ దాన పురుష ధర్మశాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్తమాని. అప్రాప్య, అతను నన్ను పొందలేక ఈ సంసారంలో ఈ కాలంలో పురుగు, పెంట తినే పంది లేదా రకరకాలు 84 లక్షలు. మనం కేవలం కృష్ణుడిని నమ్మగలిగి కృష్ణమని పట్టుకోగలిగితే బస్ మనకి ఈ ప్రపంచంలో మనకి MBA లేకపోవచ్చు, MTech లేకపోవచ్చు, బస్ కృష్ణుడు దేవుడు, కృష్ణనామం అది తారక నామం అది తెలుసుకొని మిగతా వెనకాల పడి వస్తాం అండి. ఎవ్రీథింగ్ విల్ ఫాలో నేను భగవంతుడు వెనకాలంటే మిగతా అని కూడా ఆటోమేటిక్గా వెనకాల వస్తాను. కాబట్టి శ్రద్ధ అనేటువంటిది మనం ఎక్కడ పెడతాం, ప్రతి మనిషికి ఏదో శ్రద్ధ ఉంటుంది. మనకి డాక్టర్ అంటే శ్రద్ధ, తల్లిదండ్రులు అంటే మన తల్లిదండ్రులు అంటే శ్రద్ధ, మనకి మన అధ్యాపకుడు అంటే శ్రద్ధ, లేదా కొంతమంది మనకి శ్రద్ధని కలిగిస్తారు తప్పుడు ఆలోచనలు ప్రతి వాళ్ళు మనకి శ్రద్ధను కలిగిస్తారు. వాడెవడో వచ్చేసి పాడేసి మాట్లాడేసి ఇది కృష్ణుని విషయం కాకపోవచ్చు, కానీ ఆయన మాట చాతుర్యంతో కదా రాజకీయ నాయకులాగా రాజకీయ నాయకులు నలుపుని తెలుపు చేసి తెలుపుని నలుపు చేసి అదే ఘటన దాన్ని బీజేపీ పార్టీ వాడు ఇట్లా వాడుకుంటాడు, దాన్ని కాంగ్రెస్ పార్టీ వాడు ఇట్లా వాడుకుంటాడు. వీరేవాడికి తలకాయ తిరిగిపోతుంది, లేకపోతే రాజకీయ నాయకులు ఎట్లా కానీ ఇక్కడ కావాల్సింది మాట చాతుర్యం కాదు, వాట్ ఇస్ ది సబ్స్టెన్స్, విషయం ఏంటి. అది కృష్ణుకు సంబంధించిన విషయం అయినట్లయితే మనం అంత గొప్పగా కూడా మాట్లాడలేకపోవచ్చు, కానీ విషయం కృష్ణుకు సంబంధించింది కాబట్టి మనం విన్నప్పుడు అంటే మనకి ఆ వ్యక్తికి గొప్ప సాహిత్యకారుడు కాకపోవచ్చు, కానీ విద్వానుడు కాకపోవచ్చు, కానీ విషయం కృష్ణుడి విషయం కాబట్టి అతనికి శ్రద్ధ ఉంది కాబట్టి మాట్లాడే వైష్ణవుడు అంటే అతడు కృష్ణుడి విషయం గురించి మాట్లాడతాడు. అదే కృష్ణుడు అంటే నమ్మకం ఉంటుంది. అందుకే ఎవరైనా కృష్ణ భక్తులు చేయాలంటే అతను కృష్ణ భక్తుడే ఉండాలి. కృష్ణ భక్తుడు కానటువంటి వాడు ఎన్ని భగవద్గీత మీద ప్రవచనాలు ఇచ్చినా, ఎన్ని భాగవత్ సప్తాహాలు చేసి ఒక్కడిని కూడా భక్తుడు చేయలేడు. అతనే భక్తుడు కానప్పుడు అతని ద్వారా భగవంతుడు ఇంకోళ్ళకి ఎందుకు దొరుకుతాడు, దొరికే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ 2 పాయింట్లు చెబుతున్నారు. ఒకటి నమ్మకం లేకపోతే గాన్ కేస్ అయిపోయింది. మన మానవ జీవితం మన 100 ఏళ్ళు మనం చెడగొట్టుకున్నట్టు లెక్క, బతికి కూడా ప్రయోజనం లేదు. నేను మనం మనకి శాస్త్రాలు అంటే నమ్మకం లేకపోతే ఇంకా మనం మానవ జీవితంలో దేవుడి దగ్గరికి వచ్చే అవకాశం లేదు. 2వది మనకి నమ్మకం ఉంది కానీ మనకి పూర్తిగా నమ్మకం లేదు, కొంత. దాన్ని ఏమంటారు అర్ధ కుక్కుట న్యాయం. అర్ధ కుక్కుట న్యాయం అంటే కుక్కుటం అంటే ఎనీబడి నోస్, కోడి. కోడిని కుక్కుటం అంటారు. మరకటం అంటే కోతి, మార్జాలం అంటే పిల్లి, మార్జాలం పిల్లి, మరకటం కోతి. కుక్కుటం అంటే కుక్కని ఏమంటారు, శునకం అంటారు కదా, శునకం సంస్కృతం. కుక్కుటం అంటే కోడి. అర్ధ కుక్కుట న్యాయం అంటే సగం కోడి. సగం కోడి వల్ల మనకు ప్రయోజనం ఉంటుందా అండి? కోడి వెనక నుంచి గుడ్డు పెడుతుంది, అది ముందు నుంచి దానా తిట్టింది. వాడాడు మన ఈ రోజుల్లో అతి తెలివితేటలు, మనందరం కూడా అతి తెలియగలం. దేవుడు లేకుండా మనం ఎట్లా సుఖపడాలి? అతి తెలివితేటలు కదా. దేవుడు లేకపోతే సుఖం లేదు ఇక్కడ జ్యోతిరాయుధ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ. నో క్వశ్చన్. సుఖం అంటే కృష్ణనామంలో సుఖం ఉంది, కృష్ణుడు వెంటబడి పోవడంలో సుఖం ఉంది. అది లేనట్లయితే దుఃఖాలే దుఃఖాలు. కానీ దీని మా అతి తెలివితేటలు ఈ రోజుల్లో జనాలకి అతి తెలివితేటలు గాడి చాకరీలు కానీ మనకి చేతికి దొరికేది ఏమంటుంది? అన్ని కష్టాలు నష్టాలు అందుకు తుడిచిపెట్టుకోవచ్చు మనంతా కూడా. కాబట్టి ఈ రోజుల్లో లాగా మనిషి అతి తెలివితేటలుంటే మనిషి ఆలోచించి ఈ కోడి గుడ్డు వెనకాల నుంచి పెడుతుంది, నాకు గుడ్డు కావాలా, కానీ దానికి బాగా మేత కూడా పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ముందు పాత తీసి పారేస్తే మేత పెట్టకలేదు, తినడానికి ముక్కు లేకపోతే ఇంక మేత పెట్టాలి కట్. కానీ వెనక నుంచి ఆయన తెలివితేటలు, వెనక నుంచి గుడ్డు వస్తుంది అది మాత్రం ఉంచుకోవాలి, ముందు తీసేస్తే నేను దానికి దానా పెట్టక్కర్లేదు, కేవలం రోజు గుడ్డే తీసుకుంటా ఉండొచ్చు. రోజు వచ్చే ఒక గుడ్డు కూడా పోయింది దానికి, కనీసం రోజు ఒక గుడ్డు వచ్చాడు దాన్ని గొంతు కోసేపటికి అది కూడా పోయింది కదా. ప్రభుపాద జ్యోతి అంటారు ఈ రోజుల్లో అతి తెలివితేటలు, మనం ఆవును చంపేసి దాన్ని మాంసం తింటాం, కానీ దానికి ఆవును మనం పోషించుకుంటే నీ జీవితాంతం మనకు అది గోమూత్రం ఇస్తుంది, మనకి అది ఆవు పేడ కౌడంగిస్తుంది, మనకి పాలు ఇస్తుంది. చనిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తినాలంటే తినచ్చు. ఆవును ఒకసారే కదా తినగలిగేది, ఆవుని ఒకసారి తినేసిన తర్వాత మళ్ళీ ఉండదు అది. చనిపోయిన వెంటనే కూడా నువ్వు ఆవును తినచ్చు, ఎట్లా చంపి తినాలా, అది చావంగానే తినచ్చు. అది తెలివితేటలంటే ఆవును తినడానికి ఏదో ఒకరోజు చనిపోతుంది అది, అప్పుడు మనం దాని తోలు తీసుకోవచ్చు, దాని మాంసం కావాలని తినచ్చు. అంటే మన వేదిక సమాజంలో చండాలులు, మాలవాళ్ళు మాదిగ వాళ్ళు చండాలు, అటువంటి వాళ్ళు కూడా ఆవును చంపి తినేటువంటి వాళ్ళు కాదు. ఆవును చనిపోగానే వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళు తప్పేం లేదు, ఎందుకు చనిపోయింది ఆవు, చంపి తింటే గోహత్య. దాని చనిపోయిన తర్వాత మనం నీచ వ్యక్తులు అవడం వల్ల మనకు మాంసం తినాలంటే అవి చనిపోయిన వెంటనే దాన్ని తీసుకెళ్ళి తినచ్చు, తప్పేం లేదు, పాపమేం లేదు. చనిపోయింది తర్వాత ఏమైనా చేసి పూడ్చిపెట్టు తిను, దాన్ని కాల్చు. కాబట్టి పంచములు అంటారు, పంచములు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూదులు దానికంటే కూడా గతిమాలినవాడు అని పంచములు, ఫిఫ్త్ క్లాస్. అటు మనం ఆవు దాని చక్కగా చూసుకుంటా ఉంటే బతికిన రెండు మనకి రకరకాలుగా, మామూలుగా మనకు వచ్చేది గోమూత్రం, మనకి కౌడంగు, మనకి ఆవు పాలు, ఆ పాల నుంచి మనకి పెరుగు, నీగడ, మజ్జిగ, వెన్న, నెయ్యి, అంత రకరకాల పిండి వంటలు. కానీ మన అతి తల్లి వలన దాన్ని ఆవును చంపేసి దాన్ని తినడం పాపము. తర్వాత దాని నుంచి వచ్చేటువంటి అమృత తుల్యమైనటువంటి వస్తువులు మనం గ్రహించకుండా కదా, ఇట్లా మనం అవకాశాన్ని జారు విడుచుకుంటాము. ఇక్కడ అదే చదువుతున్నాడు, ఎవరైతే మానవ జన్మించిన తర్వాత మనం ఎలా బతకాలా, ఏ ఉద్దేశాన్ని పెట్టి బతకాలా, మనం వెతుకుతున్నటువంటి ఆనందం ఎక్కడ దొరుకుతుంది, మనం వెతుకుతున్నటువంటి స్వర్గలోకాలు కదా, మనం జనాలంతా కూడా పంచవర్ష ప్రణాళికలు యోజనలు మన స్కీములు ఇవన్నీ పెడుతున్నామంటే మన ఉద్దేశం ఏంది, దేనికి చేస్తున్నాయని, మన ఎట్లా మన జీవిత ప్రమాణాలు మనం ఎలా మెరుగుపరుచుకోవాలా, మన ఇప్పుడు ఉండేటువంటి స్థితి నుంచి ఎంత గొప్ప స్థితికి మనం ఎట్లా చేరుకోవాలి. కానీ మనుషులను చేరుకోగలుగుతున్నారా? పొద్దున్న లేచినప్పుడు రాత్రి దాకా మనం అన్నీ కూడా అందరూ అశుభమైనటువంటి వార్తలు కదా. ఏ టీవీ తెరిచినా, ఏ పేపర్ చదివినా, ఏ ఇంటికి పోయినా కూడా మనకి అశుభమైనటువంటి సమాచారం. ఎందుకంటే శాస్త్రాల పద్ధతిలో బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరు మనకి దొరకరు. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా గొడవలు, కొట్లాటలు, లేదా చెడు అలవాట్లు, దరిద్రం, రోగాలు, ఇది పెరుగుతూ ఉంటే మరి మన యూనివర్సిటీలు పెట్టుకుని మనం ఎంత చదువుకుని మనం బాగుపడిందే ఉంది. కాబట్టి ఈ శ్లోకంలో కృష్ణుడు ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పాయింట్, మనకి శాస్త్ర దృష్టి, శాస్త్ర చక్షువులు, మన ఈ సంసారంలో మనం సమృద్ధిగా, సుఖంగా, ఆనందంగా మనం బతకాలంటే మనకి ఏం దృష్టి ఉండాలా? శాస్త్ర దృష్టి. మనకి ఇప్పుడు మన కంటికి మనకి ఏం పట్టింది, మనకి భోగ దృష్టి, రోగ దృష్టి. భోగ దృష్టి అంటే రోగ దృష్టి అని మనం దాన్ని శాస్త్ర దృష్టి, శాస్త్రాల పద్ధతిలో శాస్త్ర దృష్టి అంటే అది ఆత్మదృష్టి. శాస్త్రజ్ఞానం ఉన్నాడు చాలా రోగాల నుంచి, చాలా కీడు నుంచి, చాలా సమస్యలను తప్పించుకుంటాడు. ఎందుకంటే అతను శారీరక భోగాల కోసం పోడు. శాస్త్ర దృష్టి ఉన్నటువంటి వాడు తపస్సు చేసి అతను ఆధ్యాత్మిక స్థాయిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అతను నిజంగా సుఖపడతాడు కదా. సుఖం అనేది శరీరం ద్వారా వీలు కాదు, సుఖం అనేటువంటిది ఆత్మ యొక్క లక్షణం. సచ్చిదానంద, ఆత్మ యొక్క లక్షణం ఆనందం. కాబట్టి ఎవరికైతే శాస్త్రజ్ఞానం లేదో వాళ్ళకి ఆత్మజ్ఞానం లేదో, ఎవరైతే ఆత్మజ్ఞానం లేదో అటువంటి వాళ్ళు ఈ వెలుతురు పురుగుల్లాగా, వెలుతురు పురుగులు ఉంటాయి, వెలుతురు పురుగులు వెలుతురు చూసి అధిక వేగంతో ఆకర్షింపడిపోతాయి, అని ఢీకొని కింద పడి చనిపోతాయి కదా. వెలుతురు పురుగులు అంటే కేవలం లైట్ చూసి తట్టుకోలేక ఆకర్షణపోయి దాన్ని గుద్దుకుని. ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాళ్ళు సంసార ఆకర్షణ నుంచి వాళ్ళు బయటపడలేరు. అడుదిరిగి ఇడిదిరిగి గోతులు పడుతూ ఉంటారు. ఈ గోతుల నుంచి బయటపడ్డా, ఆ గోతులు పడ్డా, ఆ గోతుల నుంచి బయటపడ్డా, ఈ గోతులు పడ్డా, ఒళ్ళంతా దెబ్బలు తగిలి జీవితాన్ని అంతా కూడా దుఃఖమయం చేసుకుంటారు. కానీ మనకి శాస్త్ర దృష్టి, ఎవరికైతే శాస్త్రాలు అంటే నమ్మకం, ఎవరైతే శాస్త్రాన్ని జీవితంలో వాళ్ళకు అర్థమైనంతగా, లేదా గురువు అంటే పూర్తిగా వాళ్ళు శాస్త్రాల పద్ధతిలో వాళ్ళ జీవితాన్ని గడుపుకున్నట్లయితే వాళ్ళ జీవితం అంతా కూడా ఆనందదాయకంగా బతకగలుగుతారు. భగవన్ నామాన్ని పాడుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి జై.